ఆప్యాయం తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి.
216వ పేజీ 13వ ఖండం 3వ మంత్రం.
స ఏషోణి మాం ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయైవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సోమ్యేతి హోవాచ
ఉద్దాలకుల వారు తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకు సద్విద్యను క్షుణ్ణంగా తెలియజేస్తున్నారు. ఈ సత్ అనేటువంటిది మనం తెలుగులో ఉనికి అని అంటాం. దానికి రూపం లేదు, దానికి మరణం లేదు, జన్మ లేదు. ఆ సత్తు ఆ ఉనికి అనే దాన్ని మనం గ్రహిస్తే దాని ఆధారంగా కనపడుతున్న నామ రూపాలన్నీ కూడా వాటికి జన్మ ఉన్నది, మరణం ఉన్నది, అవి వికారం చెందుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, అనిశ్చితంగా ఉంటుంటాయి, నిశ్చితంగా ఉండవవి. ఏమిటవి అంటే నామరూపాలు. నామరూపాలంటే ఏమిటండి అంటే ఇదో క్లిప్పు నామరూపం. క్లిప్ అనే పేరు, క్లిప్ అనే రూపం. పుస్తకం అనే పేరు, పుస్తకం అనే రూపం. ప్రతి వస్తువు మనం చూసేవన్నీ కూడా దానికి ఒక రూపం, దానికి ఒక పేరు ఉన్నది. అందుకనే దీనికి ప్రపంచం అని పేరు. ఈ సృష్టిలో మనం చూసే మొత్తానికి కూడా ప్రపంచం అని పేరు. అంటే ఏమిటి? ప్రకర్షేణ పంచవిధ ప్రపంచ. ప్రకర్షేణ చక్కగా క్లియర్గా అనమాట, స్పష్టంగా పంచవిధ 5 రకాలు పంచభూతాలు వికారం. ఇదంతా కూడా 5 పంచభూతాల వికారమే ప్రపంచ. అందుకని ప్రతి పదాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటే దానిలో ఉన్నటువంటి తాత్పర్యం మనకు బోధపడుతుంది. ఆకాశం, గాలి, వాయు, అగ్ని, నీరు, భూమి, 5 కలిసి వికారం చెందితే ప్రపంచం అని. ఇంతవరకు బాగానే వింటాం, మనం చూసేదంతా కూడా 5 భూతాల పంచభూతాల వికారమని, అదే వెన్నిగా కనపడుతున్నదని వింటాము, తల ఆడిస్తాము, చక్కగా అర్థమైనది అంటాము. కానీ కొంచెం ముందుకు వెళ్ళాలి. నువ్వు ఈ శరీరం కూడా ఈ ప్రపంచంలో భాగమే, నీ శరీరం కూడా ఈ ప్రపంచంలో భాగమే అని అంటే ఈ శరీరం కూడా ప్రకర్షేణ పంచవిధ 5 భూతాల యొక్క వికారమే అయి ఉండాలి. నేను ఈ ప్రపంచంలో ఉన్నానా లేనా? ఉన్నాను. ఈ దీనికి రూపం ఉన్నదా లేదా? ఈ శరీరానికి ఉన్నది. ఈ శరీరానికి పేరు ఉన్నదా లేదా? ఉన్నది. రూపము పేరు ఉండి ఈ ప్రపంచంలో ఉన్నది, ప్రపంచంలో ఒక భాగమై ఉన్నది. అది కూడా 5 భూతాల చేతనే చేయబడి ఉండాలి. పంచభూతాలు కాకుండా వేరే దేనితోనో చేయబడి ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా మనం మనస్సును కూడా గ్రహించాలి. మనస్సు కూడా పంచభూతాలతో తయారు చేయబడినదే. ఈ శరీరమేమో స్థూలభూతం, స్థూలం కావడానికి ముందు, కంటికి కనపడడానికి ముందు సూక్ష్మభూతాలతో చేయబడింది మనస్సు. సూక్ష్మభూతాలు కంటికి కనపడవు, సూక్ష్మభూతాలు కంటికి కనపడవు, అందుకని సూక్ష్మం అంటాం. స్థూలభూతాలు కంటికి కనపడతాయి, అవి కనపడినప్పుడు ఈ స్థూలంది కూడా కంటికి కనపడుతున్నది. మనస్సు అందుకే కంటికి కనపడదు. మనస్సు కంటికి కనపడుతుందా? కనపడదు. ఎందుకంటే సూక్ష్మభూతాలు కంటికి కనపడవు, సూక్ష్మభూతాల చేత చేయబడింది గనక మనస్సు కూడా కనపడదు. అందుకనే మనస్సు సూక్ష్మ శరీరానికి చెందినది. మనకు మూడు శరీరాలు ఉన్నాయి, ఒక శరీరమే కనపడుతున్నది. స్థూల శరీరం మాత్రమే కనపడుతుంది, కానీ సూక్ష్మ శరీరం కనపడదు. సూక్ష్మ శరీరమే కనపడకపోతే కారణ శరీరం ఇంకేం కనపడుతుంది? కనుక ఈ విషయం సత్ అనేటువంటిది ఆధారం ఈ నామరూపాల వెనకాల ఉన్నది. ఉన్నది 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 అనే తత్వాన్ని తెలియజేయడం కోసం ఉద్దాలకుల వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఇచ్చి శ్వేతకేతు ఉప్పు కణికని నీళ్ళల్లో వేసి రాత్రికి వెళ్ళి పడుకో, పొద్దున్నే వచ్చేటప్పుడు ఆ పాత్రను తీసుకొని రా నా దగ్గరికి అన్నాడు. అప్పుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్వేతకేతు అలాగే చేశాడు. ఆ పాత్రను తీసుకొచ్చి ఉప్పు ఎక్కడుందో చెప్పు అన్నాడు. ఉప్పు కోసం చూస్తున్నాడు కళ్ళతో, ఎక్కడా కనపట్టలేదు ఉప్పు. చేత్తో పట్టుకుందామని చూశాడు. స్పర్శ ఇంద్రియం ద్వారా, త్వగీంద్రియం ద్వారా, చక్షురింద్రియానికి లుప్పు కనపడలేదు. స్పర్శ ఇంద్రియానికి, త్వగింద్రియానికి అంటే చర్మం ద్వారా, దానికి అందలేదు, ఎక్కడా ఉప్పు లేదు, కనపట్టల్లా. ఆయన ఉప్పు ఉన్నదా లేదా, ఎక్కడికి పోయింది, ఏమైంది అని అడిగితే కనపట్టలేదు నాన్నగారు అన్నాడు. కనుక అప్పుడు ఉద్దాలకులు ఏం చెప్పారంటే, నాయన సరి అయిన ప్రమాణాన్ని ఉపయోగించాలి, అప్పుడే అది నీకు ఉన్నది లేని తెలుస్తుంది. రసన ఇంద్రియాన్ని ఉపయోగించు అన్నారు. అంటే నాలుక, జీవ, ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంది అది. అప్పుడు ఏం చేశాడు, ఆ పైన నీళ్లు తీసుకొని కొంచెం రుచి చూశాడు. చూస్తే ఉప్పగా ఉంది. తర్వాత కుడి భాగం వైపు తీసుకొని చూడు నీళ్లు అన్నాడు. ఆ కుడి వైపు ఉన్నటువంటి పాత్రలోని కుడి పక్కన ఉన్నటువంటి నీళ్లు అవి చెంచాతో తీసుకొని తాగి చూస్తే ఉప్పగా ఉంది. ఎడం ప్రక్క కూడా చూడన్నాడు. అలా చూశాడు, అది ఉప్పుగానే ఉంది. లోపలికి స్పూన్ కొంచెం లోపలికి పోనించి గరిటెలాగా పెట్టి తీ బయటికి నీళ్లు, ఎలా ఉంది రుచి చూడన్నాడు. రుచి చూశాడు, ఉప్పగా ఉంది. నాన్నగారు ఎక్కడ చూసినా అంతా ఉప్పే ఉన్నది అన్నాడు. నీ కంటికి కనపడకపోయినా కూడా ఉప్పు ఉన్నదా లేదా అందులో ఉన్నది. అంటే నీకు సరి అయిన ప్రమాణం ద్వారా తెలిసింది, కానీ కళ్ళ ద్వారా కానీ స్పర్శ ఇంద్రియం ద్వారా కానీ తెలియలేదు. కనుక ఏ విధంగా లవణము నీళ్లల్లో కలిసిపోయి నీ రసనేంద్రియ మాత్రమే నీకు తెలిసిందో అదే విధంగా ఈ సమస్త జగత్తు కూడా ఆ సత్తు, ఉప్పు లాంటి సత్తు. ఇక్కడ ఉప్పు, ఇక్కడ సత్తు. జగత్ అనేది నీరు లాంటిది. ఉదాహరణలో మనం దాష్టాంతానికి పోల్చుకోవాలి కదా. సత్ అనేటటువంటిది ఉప్పు లాంటిది అని తెలుసుకుని ఉప్పు వలె ఈ జగత్తంతా కూడా నీరు లాంటిదని తెలుసుకుంటే, ఎలాగైతే లవణము కంటికి కనపడకుండా నీటిలో ఉన్నదో, ఈ యొక్క సత్ అనేటువంటిది కూడా కంటికి కనపడకుండా ఈ నామరూపాలైనటువంటి ప్రపంచం ఉన్నది చూసావా? ఆ ప్రపంచం వెనకాల, నామరూపాల వెనకాల దాగుకొని ఉన్నది. అది ఏ ప్రమాణం ద్వారా తెలుస్తుంది? గురు శాస్త్రముఖం ద్వారానే. గురుముఖంగా శాస్త్రం వాక్యాలు బయటికి రావాలి. అలా తెలుసుకుంటేనే తెలుస్తుంది, కానీ మరే ప్రమాణము లేదు దానికి. వేరే ప్రమాణం పనిచేయదు. నేను నామ సంకీర్తన చేస్తాను, రోజు పూజ చేస్తాను, భజన చేస్తాను, ధ్యానం చేస్తాను అన్నా కూడా అది వేరే ప్రమాణాలతో ప్రయత్నం చేసినా దొరకదు. ఎలాగైతే ఉప్పు రుచి చూడాలంటే నువ్వు రుచి ద్వారానే తెలుసుకున్నావు, ఇక్కడ కూడా అంతే నాయన. సత్ అనేటువంటిది తెలుసుకోవాలంటే శాస్త్రం క్షుణ్ణంగా చదవాలి, పద్ధతిగా చదవాలి, పరంపర గురువు దగ్గర చదవాలి. వేరే మార్గం లేదు దానికి అని చెప్పడానికి ఇక్కడ అయితే ఎట్లాంటి ప్రమాణం ద్వారా తెలుసుకోగలుగుతావు అనేది ఈ ఖండంలో చెప్పడం లేదు ఆయన. ఆ విషయం రాబోయే ఖండంలో చెప్తున్నారు, 14వ ఖండంలో. నేను చెప్పాను ముందే, ఆయన చెప్పబోతున్నారు. సరి అయిన ప్రమాణం కావాలి అంటే దానికి వేరే ఉదాహరణ చెప్తూ 14వ ఖండం మొదలవుతుంది. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఇది. ఆ సత్ అనేటువంటిది ఎలా వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది సత్. మన మనస్సు కళ్ళు ఎప్పుడూ కూడా బయటికే పోతూ ఉంటాయి, రూపాల మీదనే ఉంటుంది, కానీ నామరూప మరొకటి ఉంది దానికి, కర్మ. ప్రతి వస్తువుకి దాని ఒక పని ఉంటుంది, దాని పని దానికి ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఎన్ని వస్తువులు వాడుతున్నాం, ఈ క్లిప్పు చేసే పని మనం చేయగలమా? ఆ క్లిప్పు కంటూ దానికి ఒక వేరే పని, ఒక వస్తువు దాని యొక్క కర్మ వేరు, చాలా అవసరం. ఫ్యాన్ ముందు కూర్చున్నామంటే ఏమి కనపడవు మనకు, క్లిప్పు పెడితే తప్ప, లేకపోతే కష్టం. కళ్ళజోడు వాడుతున్నారు, ఆ కళ్ళజోడు ఎంత పని చేస్తున్నది, హెల్ప్ చేస్తున్నది. ప్రతి వస్తువు చూడండి, పెన్ను చేసే పని మరొక వస్తువు చేయలేదు కదా, పెన్ను రాస్తుంది, క్లిప్పు రాయలేదు. కనుక ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పని ఉన్నది, నామరూప కర్మ. మనం కూడా ఉన్నాం, మనకు ఒక రూపం ఉంది, మనకు ఒక నేమ్ పేరున్నది, మనం కూడా కర్మలు చేస్తూనే ఉన్నాం. ప్రతి వస్తువు చూడండి, వరుసగా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క కర్మను చేస్తూ ఉన్నది, ఒక్కొక్క కర్మకు ఉపయోగపడుతున్నది అది. దానికంటూ ఒక ఫంక్షన్ ఉన్నది. ప్రపంచం అంతా అంతే, అంత మాత్రాన అది సత్యం కాదు నాయన. ఆ నామరూపాలు సత్యం కాదు, అవి వికారం చెందుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఆ సత్తనిది ఏది ఉన్నదో అదే నువ్వు అని తెలుసుకో అంటున్నారు. ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం. ఏతద్ ఆత్మ ఇదగుం సర్వం, అంతటా ఉన్నది సత్ సత్ అనేది. ఆ సత్తే నువ్వు అని తెలుసుకో అన్నారు. ఆ సత్తే నువ్వు అని తెలుసుకో అంటే ఎట్లా తెలుసుకోవాలి? కనుక మనకు కూడా కొంచెం సొంత బుద్ధి ఉండాలి. శరీరం మట్టితో చేయబడింది, మట్టి బుర్ర అంటుంటారు, చూసారా? మట్టి బుర్ర అంటే ఏమిటి, తొందరగా అర్థం కాదనమాట. కనుక శరీరం మట్టితో చేయబడినప్పటికీ కూడా కొంచెం మనస్సు అనేటువంటిది సొంత ఆలోచన ఉండాలి, ఊహాపోహ విచారణ ఉండాలి మనిషికి. అలా ఆలోచించే శక్తి ఉన్నప్పుడే, మనం పెంచుకున్నప్పుడే విషయం అర్థమవుతుంది. కానీ మన ప్రయత్నం లేకుండా, ఆలోచన పెంచుకోకుండా మనస్సుని ఒక దాన్ని సూక్ష్మంగా తయారు చేయకపోతే అది ఈ విషయాన్ని గ్రహించలేదు. సూక్ష్మంగా తయారు చేయడం కోసమే అష్టాంగ యోగము, ఒక అభ్యాసము, ధ్యానము, జపము, ఇవన్నీ కూడా విలువలు పాటించడం, ఒక నియమం జీవితంలో, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనస్సును సూక్ష్మం చేయడం కోసమే పెట్టారు. ఆ విషయం మనం తెలుసుకోకుండా ఈ యొక్క స్థూలమైనటువంటి పనుల్లో మనం పడిపోతున్నాం. ఉదయాన్నే లేస్తాం, స్నానం చేస్తాం, టిఫిన్ తింటాం, పేపర్ చదువుతాం, కాసేపు టీవీ చూస్తాం. ఈ లోపల ఏమొస్తుంది, మళ్ళీ ఆకలి వస్తుంది, లంచ్ టైం అయిపోతుంది, మళ్ళీ అన్నం తింటాం, కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, పడుకుంటాం, మళ్ళీ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, చూడాలి, చూస్తాం, మళ్ళీ ఏమవుతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి రెండు ప్రోగ్రాములు చూసేటప్పటికే మళ్ళీ ఆకలి అవుతుంది, అరిగిపోతుంది కదా అది, ఆకలి అవుతుంది, మళ్ళీ భోజనం చేస్తాం. ఇక్కడ పొట్ట నిండిపోగానే ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది ఈ బ్రెయిన్లో, తగ్గిపోయి పొట్ట దగ్గరికి పోతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్, ఎందుకంటే పని చేయించాలి కదా, తిన్నది అరగాలి కదా. అక్కడికి పోయేటప్పటికి ఏమవుతుందంటే డ్రౌజీనెస్ వచ్చి నిద్ర వస్తుంది. అయిందా లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్లీప్, మధ్య మధ్యలో టీవీ, ఫోను, వ్యవహారం, మాట్లాడటం అని సరిపోయింది. టైం లేదండి అంటాడు. దేనికి టైం లేదుట? యోగాభ్యాసం చేయడానికి టైం లేదు, జపం చేయడానికి టైం లేదు, ధ్యానం చేయడానికి టైం లేదు. ఆధ్యాత్మిక సాధనలు వచ్చేటప్పటికీ క్యాజువాలిటీ చేయడానికి వీలు కావడం, అన్నీ చేస్తాం. ఎవరైతే అష్టాంగ యోగ అభ్యాసం కానీ, జపం కానీ, ధ్యానం కానీ ఒక నియమ నిష్ఠలు లేకుండా ఉంటారో వాళ్ళకి శాస్త్రం వంట పట్టదు, పట్టదు, పట్టదు అంటుంది శాస్త్రం, కృష్ణ పరమాత్మే చెప్తారు. అందుకని కొంచెమైనా కొంచెమైనా మనిషి తనకంటూ ఒక ఆధ్యాత్మిక సాధనలో మెలగాలి. అలా మెలుగుతూ ఉన్నప్పుడే మనిషి ఏదో ఒక అభ్యాసం, నీకు ఇష్టమైనది తీసుకో, నీకు ఏది చేయాలనిపిస్తే అది రిలీజియస్ యాక్టివిటీస్ అంటారు. పెద్ద ఎత్తున చేయలేకపోయినా కొంచెమైనా చేయాలి. అలా చేసినప్పుడే మనిషికి ఈ యొక్క సూక్ష్మతను గ్రహించేటటువంటి అన్నీ వస్తాయి. కర్మయోగం అని పేరు పెట్టారు దానికి, ఉపాసనా యోగం అని పేరు పెట్టారు. అలా చేయగా చేయగా మలం పోయి, రాగద్వేషం పోయి, మనస్సులో విశాలత పెరిగి, మనస్సులో కొంచెం ఏకాగ్రత పెరిగి ఈ విషయాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు ఏ విషయం ఎలా తెలుసుకోవాలంటే, ఆ సత్తు నువ్వే అన్నారు, తత్ సత్ త్వమసి అన్నారు. అయిపోయింది, ఆయన చెప్పడం అయిపోయింది. మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? నేనే ఎట్లా అవుతాను ఆ సత్తుని అంటే, మీకు చెప్పాను నేను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను టాపిక్ కనుక, నేను ఉన్నాను, నేను ఉన్నాను అంటున్నావు. పుష్పం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, ఆమె ఉన్నాడు, ఆమె ఉన్నది, అతను ఉన్నాడు. ఈ ఉన్నాడు 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 ఉన్నది అనేది కంటికి కనపడకపోయినా కూడా మనిషి రూపంగా ఉన్నది, క్లిప్ రూపంగా ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటిది పుష్ప రూపంగా ఉన్నది. పుష్పం కాసేపు ఉంటే వాడిపోతుంది, ఎండిపోయిన తర్వాత, వాసన పోయిన తర్వాత పుష్పం ఎండిపోయి ఉన్నది. పూలన్నీ రాలిపోయిన తర్వాత దారం ఉన్నది. అట్లా ఉన్నది అని మిగులుతుంది చివరికి, ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నది అని మిగులుతుంది చివరికి, అది ఉన్నది ఇది ఉన్నది. ఆ ఉన్నది అనేదాన్ని మనం వస్తువు ద్వారా గ్రహించగలమే కానీ ఉన్నది అనేదాన్ని శుద్ధ సత్తుని గ్రహించలేదు మనస్సు, కష్టం. అందుకని భగవంతుడు మనకి నామరూపాల ద్వారా సత్తుని గ్రహించు అన్నాడు. బయట వస్తువుల్లో గ్రహిస్తానండి, ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పుడు అంతా సత్తే అన్నారు కదా. ఇదగుం సర్వం ఆత్మ తత్ సత్యం, ఆత్మయే సత్యము, సత్ సత్తే ఆత్మ, అదే నేనన్నారు. అప్పుడు నేను అనేది సత్ ఎలా అని తెలుసుకోవాలంటే నేను ఉన్నాను. ఆ ఉన్నాను అనేది ఇక్కడ ఉన్నదా లేదా? హీ ఈజ్, యు ఆర్, ఐ యామ్. నేను ఉన్నాను, ఐ యామ్, యామ్నెస్. ఉన్నది అనేది ఫస్ట్ పర్సన్లో ఉత్తమ పురుషలో నేను ఉన్నాను, సెకండ్ పర్సన్లో మధ్యమ పురుషలో అతడు ఉన్నాడు, ఆమె నీవు ఉన్నావు, అతడు కాదు నీవు ఉన్నావు. మధ్యమ పురుష ఏకవచనం, నీవు ఉన్నావు, ఉన్నావు సత్. ఆ ఉన్నావు అనేది సత్. థర్డ్ పర్సన్కి వెళ్ళండి, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది, కార్పెట్ ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఉన్నది, ఉన్నావు, ఉన్నాను. ఉన్నది, ఉన్నావు, ఉన్నాను. ఉన్నది, ఉన్నావు, ఉన్నావును, ఉన్నాను, ఉన్నది, ఉన్నావు. ఆ ఉన్నావు అనేది త్వమసి అన్నారు. ఇక్కడ ఉద్దాలకుల వారు ఏమన్నారు, ఇప్పుడు ఆ సత్తు ఇదగుం సర్వం ఎదయం ఆత్మ తత్ సత్యం, అదే సత్యం, తత్ సత్యం త్వం, నువ్వు ఆ సత్తు అనేటువంటిది నువ్వు అన్నాడు. ఇప్పుడు నువ్వు అనగానే మీరేం తెలుసుకోవాలి, మీ పేరు, రూపం, మీ యొక్క భార్య, భర్త, తండ్రి, తండ్రి అనేదాన్ని పక్కన పెట్టాలి. ఎందుకని? నామరూపాలు కర్మ కనుక అవికి వాటికి సంబంధం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఉద్దాలకుల వారు త్వమ్మసి అన్నప్పుడు ఆ త్వమ్ అనేది దేనికి చెప్తున్నది? ఇక్కడ దేనికి చూపిస్తున్నాం? ఉనికికి చూపిస్తున్నాం. ఉనికికి చెప్తున్నాం కానీ నీ రూపానికి, నీ పేరుకి చెప్పడం లేదు. అందుకని నేనేం చేయాలప్పుడు, గురువుగారు నువ్వే ఆ సత్యం అన్నప్పుడు నేను అనేది నామ రూప కర్మని పక్కన పెడితే నేను ఈ పేరుతో ఉన్నాను, ఈ రూపంలో ఉన్నాను, ఈ కర్మ చేస్తూ ఉన్నాను. ఆ ఉన్నది తీసుకోవాలి కానీ రూపం, నామ, కర్మ తీసేయకూడదు. తీసేయాలి. ఎలా తీసేయాలి? ఫిజికల్గా తీసేయలేం, బుద్ధిపూర్వకంగా అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ తీసేయంటే ఈ శరీరాన్ని పారేస్తామా, ఈ రూపాన్ని తీసేస్తామా? మళ్ళీ రూపాన్ని ఇది తీసేస్తే నువ్వు ఉన్నదాన్ని ఎట్లా తెలుసుకుంటావు? ఉదాహరణకి చిన్మయానంద స్వామిని వారు ఒక ఉదాహరణ చెప్తారు. చీకట్లో వెళుతూ వెళుతూ బ్యాటరీ లైట్ వేసుకొని వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు సడన్గా వాడికి బ్యాటరీ లైట్ ఏం కంపెనీ చూద్దాం అనుకున్నట్ట. చీకటిలో, గాఢ చీకటిలో, అంధకారంలో వెళుతూ లైట్ వేసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ లైట్లో బ్యాటరీలు ఏం కంపెనీ, ఎవరిడి కంపెనీయా, నిప్పో కంపెనీయా, ఏం కంపెనీ అని చెప్పి మూత తీసాడ. బ్యాటరీ లైట్ లేదు, కనపడలే. అట్లా ఉంటుంది మన పని. అందుకని శరీరం నేను కాదు, శరీరం నేను కాదు అని చెప్పి శరీరాన్ని క్షీణింపజేసుకోకూడదు, శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్లాగైనా నేను మనసుని కాదు కదా, మనసు ఎట్లా పోతే నాకేం లే, మనసును అందుకని ఆపేయడం ఇట్లాంటివి చేయకూడదు. ఇది బ్యాటరీ లైట్ లాంటిది, బ్యాటరీ లాంటిది. పిచ్చి వాళ్ళు తెలియక మనసును ఆపేయాలిట, ఈ శరీరాన్ని, దాన్ని మరీ తపస్సు తపస్సు అని చెప్పి శరీరాన్ని క్షీణించుకునే వాళ్ళు ఉన్నారు, శుష్కింపజేసుకునే వాళ్ళు ఉన్నారు, అతిగా చేస్తారు. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, అతిగా తినేవాడికి యోగం రాదు, అతిగా నిద్రపోయేవాడికి రాదు, అసలు నిద్రపోనివాడికి రాదు, అసలు తినని వాడికి రాదన్నాడు. కనుక మనుషులందరూ అతిగా చేస్తారు, ఏది చేసినా ఇటు పక్కనన్నా ఉంటారు, అటు పక్కనన్నా ఉంటారు, అసలన్నా చెయ్యరు, చేస్తే అతిగా చేస్తారు. అందుకని మనం తెలుసుకోవాలి, ఇప్పుడు నేను ఉన్నాను. ఆయన మధ్యమ పురుష ఏకవచనంలో చెప్పారు, తత్తు త్వమసి, నీ ఉన్నావు అన్నారు. ఆయన నువ్వు ఉన్నావు, అది సత్యమై ఉన్నావు అన్నప్పుడు నేను ఎట్లా చెప్పుకోవాలి? అది నేను ఉన్నాను ప్రథమ అంటే ఉత్తమ పురుషుడిగా చెప్పుకోవాలి. నేను ప్రథమ అనేటువంటిది థర్డ్ పర్సన్, ఇంగ్లీష్లో ప్రథమ అని చెప్పాం కాబట్టి ఫస్ట్ పర్సన్ అనకూడదు. ఫస్ట్ పర్సన్ ఇంగ్లీష్కి అది మనకు ఇంగ్లీష్ భాషలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఉత్తమ పురుషుణ్ణి, మధ్యమ పురుష, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్, అతను ఉన్నాడు. గురువు గారు నువ్వు ఉన్నావని చెప్పినప్పుడు, నువ్వు ఆ సత్యమే అయి ఉన్నావు అన్నప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది, అవును నేనే ఆ బ్రహ్మాన్ని అని చెప్పి శిష్యుడు చెప్పాలి. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ సత్ అస్మి, సద్ బ్రహ్మ అస్మి, చిద్ సత్ చిత్ అహం అస్మి అని చెప్పాలి. అంతేగాని గురువు గారికి తిరిగి మళ్ళీ చెప్పకూడదు తత్ త్వమసి. గురువుగారు చెప్పారు కదా నువ్వు ఆ సత్యమే అయి ఉన్నావు, ఎస్ గురువుగారు మీరు చెప్పింది సత్యం, నువ్వే ఆ సత్యం అని గురువుగారికి చెప్తే కొంచెం ఆ గ్రామర్ అన్నా తెలిసి ఉండాలి కదా, అవునా? అందుకని తత్ త్వమసిని గురువుగారు చెప్తూ ఉన్నారు. బృహదారణ్యానికి వెళ్తాం తర్వాత, దీని తర్వాత అక్కడ మహావాక్యం ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అంతవరకు వెయిట్ చేస్తామండి అంటారా, బృహదారణ్యం వచ్చే వరకు చెప్పం, అక్కడే కదా అహం బ్రహ్మాస్మి వచ్చేది, అప్పటి వరకు వెయిట్ చేస్తామండి అనకూడదు. పోస్ట్ పోన్ చేయడంలో వీఆర్ ఎక్స్పర్ట్స్, అలా అనకూడదు. ఇక్కడే చెప్పాలి, ఇప్పుడే ఈ ఖండంలోనే ఆ తత్ త్వం అసి అన్నప్పుడు అవును ఇప్పుడు అర్థమైపోయింది, నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? ఒక స్త్రీగా, భారతీయుడిగా, ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఈ ఏరియాలో, ఇక్కడ ఈ ఇంట్లో, ఈ రూపంలో, ఈ శరీరంలో ఉన్నాను. కనుక ఈ రెండింటిలో ఈ పేరు, ఊరు, ఈ యొక్క రూపం ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. వేరియబుల్స్ అంటారు వీటిని, మారుతూ ఉంటాయి. మారేది నీవు కాదు, మారకుండా ఉన్నటువంటి ఉనికి నువ్వు, అది మారదు. ఇప్పుడు ఉనికిగా నేను ఎక్కడ ఉన్నాను చెప్పండి, ఉనికిగా ఎక్కడ ఉన్నాను నేను? అంతటా ఉన్నాను. అన్ని రూపాల్లో ఉనికి ఉన్నది కనుక నేను అన్నింటి యందు ఉన్నాను ఉనికిగా. ఉనికే నేనైతే నేను అంతటా ఉన్నానా లేనా? ఉనికే నా నిజస్వరూపం గనక ఈ నామరూపం మొన్న వచ్చింది, కొద్దికాలం ఉంటుంది, పోతుంది. ఆ నామరూపం కొంత ముందు వచ్చింది, పోతుంది, ఇది పోతుంది, అన్నీ పోతాయి. అన్ని వస్తువులు అన్నీ పోతూనే ఉంటాయి, మారుతూ ఉంటాయి. వేరియబుల్స్ అంటారు వీటిని. మారుతూ ఉండే వాటి వెనక మారకుండా ఉండేదేదో అది సత్యం అంటుంది శాస్త్రం. మారకుండా ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటిది ఆ ఉనికి అనేది నా నిజస్వరూపం. ఈ నామరూపాలన్నీ కూడా బుడగల్లాంటివి. నీరు సత్యం, బుడగలు కనపడుతుంటాయి, అలలు కనపడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అలలు ఉన్నా లేకపోయినా, బుడగలు ఉన్నా లేకపోయినా ఉన్నటువంటిది ఏమిటి ఇందులో? నీరు, 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 నీరు. అదేవిధంగా ప్రతి వస్తువు, వస్తువు ఉన్నది, ఉన్నది. అందుకని వస్తువు అంటాం చూసారా. ఎందుకు ఒకదానికి వస్తువు అని పేరు తెలుసా? ఇప్పుడు వసతి ఇది వస్తు, ఉంటున్నది కనుక దానికి వస్తువు అని పేరు. వస్తువు, ఆ వస్తువు తీసుకురా ఇటు, ఈ వస్తువు తీసుకురా అంటుంటాం మనం. అందులో ఎంత వేదాంతం ఉందో తెలుసా? అసలు వసతి ఇది వస్తు, వస్ అంటే ఉండడం, ఏదైతే ఉన్నదో అది వస్తు. ఇది ఉన్నది కనుక ఇది వస్తు, క్లిప్పు ఉన్నది కనుక అది ఒక వస్తు. బజార్కి వెళ్ళి వస్తువులు తీసుకురా, ఉన్న వస్తువులు తెస్తారా, లేని వస్తువులు తెస్తారా? ఆ ఉన్నది అనేదే బ్రహ్మ. ఇక్కడ ఉన్నవాడు వింటున్నాడా, లేనివాడు వింటున్నాడా క్లాసు? ఆ ఉన్నది అనేది సత్యం. ఎట్లా ఉన్నాడు ఆ ఉన్నది అనేది? స్త్రీగా ఉన్నది ఇక్కడ కూర్చున్నది, పురుషుడిగా ఇక్కడ ఉన్నది. ఆ ఉన్నది అనేటువంటిది రూపం మారిందే కానీ ఉన్నది అనే దానిలో మార్పు లేదు. కనుక ఆ ఉన్నది ఏముందండి అందులో? చప్పగా ఉంది. ఈ శరీరం అయితే అందంగా ఉంది. మనస్సు, ఆలోచనలు, ఆహా ఎంత నామరూపాల్లో అందం ఉంది. కానీ ఉన్నది అనే దాంట్లో ఏముండదండి, శుద్ధము. అది శుద్ధమైనటువంటి సత్తులో ఏముందంటే, కాదు నాయన, ఎలక్ట్రిసిటీ అనే దాంట్లో ఏముంది? బల్బులు చూడండి ఎంత అందం ఉందో, ఆ ట్యూబ్లైట్ చూడండి ఎంత బాగుందో, ఫ్యాన్ చూడండి ఎంత బాగుందో, ఎలక్ట్రిసిటీకి రూపం లేదు, ఎందుకది ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి అంటారా? అన్నారు కదా, ఏ రూపం లేనటువంటిది, చప్పగా ఉప్పగా ఏమీ లేనిటువంటిది, ఆ ఎలక్ట్రిసిటీ ఈ బల్బు అందానికి కారణం, ఆధారం, కారణం. ఈ ఎలక్ట్రిసిటీ వల్లనే ఈ ఫ్యాన్ తిరుగుతున్నది. అప్పుడే మీకు ఫ్యాను లేకపోతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ తీసుకుని అవతల పారేస్తారు. ఎంతకాలం ఉంచుకుంటారు? ఎలక్ట్రిసిటీ లేదనుకోండి, ఆ ఫ్యాన్ ఎందుకో దాన్ని తుడుస్తూ కూర్చోవాలి. మీరు ఎలక్ట్రిసిటీ కోసం ఫ్యాన్ ఇష్టపడుతున్నారా, లేకపోతే ఫ్యాన్ కోసం ఫ్యాన్ ఇష్టపడుతున్నారా? కాంతి వస్తుందని బల్బుని ఇష్టపడుతున్నారా, ఎలక్ట్రిసిటీ వెనక ఉండి కాంతినిస్తున్న బల్బును చూసి ఇష్టపడుతున్నారా, వెలగనటువంటి ఎలక్ట్రిసిటీ లేనటువంటి బల్బుని ఇష్టపడతారా? ఆ సంగతి తెలుసు కదా. అదేవిధంగా సత్తు లేనటువంటి శరీరాన్ని ఇష్టపడతారా, సత్తు ఉన్నటువంటి శరీరాన్ని ఇష్టపడతారా? ఉన్నటువంటి శరీరమా ఇష్టం, మనకు లేని శరీరమా ఇష్టం? కనుక ఉన్నది అనేదే ముఖ్యం. అర్థమైందా? ఆ ఉన్నది అనే దాన్ని గ్రహిస్తూ ఈ శరీరం దాన్ని ఉపయోగించుకో, ఈ పరికరాన్ని ఉపయోగించుకో, అది జ్ఞానం అంటే. ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏమిటో మహా కష్టపడతారు జనం. ఏముందంటారు పైగా కొంతమంది, ఇది సత్యం అనుకుంటాడు. ఎలాగైతే వస్త్రం ధరించి ఆహా నేనే ఇది అంటే ఎట్లా ఉంటుంది? కాసేపు 2000 రూపాయలు పెట్టుకున్నానండి అందుకని నేనే ఈ చీర అంటే ఎట్లా ఉంటుంది? అక్కడ బుక్ చేయాలి. అలాగనక అంటే ఎవరన్నా, నేను సూటు బూటు 5000 రూపాయలు పెట్టి కొనుక్కొని వేసుకుంటున్నాను కనుక నేను సూటు బూట్ ఈ సూట్ అంతా నేనే అన్నాడంటే ఏం చేస్తాం ఆ మనిషిని తెలుసా? వెంటనే వాడుకో బర్త్ బుక్ చేస్తాం. ఎక్కడ? మెంటల్ హాస్పిటల్లో. ఇంత చక్కగా చెప్పారు కదా, శాస్త్రం అంటుంది ఈ శరీరాన్ని నువ్వు అనుకుంటుంటే నిన్ను ఎక్కడ బుక్ చేయాలి, నిన్నెక్కడ బుక్ చేయాలి నేను అంటున్నది శాస్త్రం. చీము నెత్తురు ఎముకల గూడైనటువంటి ఈ శరీరాన్ని చూసి నువ్వు అనుకుంటున్నావు? రాగద్వేషాలతో కూడినటువంటి ప్రేమ అనురాగాలతో ఉన్నటువంటి మనస్సు, ఇమోషన్స్ నేను అనుకుంటున్నావు? అది పట్టుకొని నువ్వు అనుకుంటున్నావు? ఆ గురువు గారు 15 ఏళ్ల నుంచి చెప్తున్నా కూడా వినకుండా మేనేజ్ చేసుకుంటూ ఇందులోనే అమ్మా నాన్న అక్కయ్య అమ్ముడు తమ్ముడు చెల్లెలు అదే మాట్లాడుతున్నావు, అదే చేస్తున్నావు, అందులోనే పడిపోతున్నావు. అందుకని గురువు గారిని కూడా కొంచెం కిందికి లాగడానికన్నా ప్రయత్నం చేస్తాం. లాగడం అంటే ఏమిటి? ఈ మాటలు మాట్లాడనివ్వకుండా గురువు గారిని ఆ కాసేపు మనం గురువుగారి ముందు కూర్చుంటే గురువుగారు ఈ విషయాలు మాట్లాడేంత అవకాశం ఇవ్వాలి, ఇవ్వం ఆ కాసేపు కూడా. మన రామాయణం మన కథ చెప్పి వాళ్ళని అక్కడి కిందికి లాగేస్తాం. అంత గొప్పవాళ్ళం మనం. కారణం ఏంటో తెలుసా? అంత అభిమానం, అనాత్మ మీద అంత అభిమానం. అందుకని గురువుగారు కూడా ఏం చేస్తారు, కాసేపు వాళ్ళతోనే జాయిన్ అవుతారు. స్వామీజీ అంటుంటారు, ఇప్పుడు కొద్ది సంవత్సరాల కిందట చెప్పారు ఉదాహరణ, స్వామీజీ భాష్యం చదువుకుంటూ ఉంటారు, కూర్చొని చదువుకుతూనే ఉంటారు. ఇప్పుడు చదువుతూ ఉంటే ఒక స్టూడెంట్ వస్తుంది, ఆల్రెడీ 60 ఏళ్ళు ఆవిడకి, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, అంటే ఆవిడ కోడలు వచ్చి ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే వచ్చి కూర్చొని కోడలు గురించి చెప్తూ ఉంటుంది. కోడలు గురించి చెప్తూ ఉంటే పాప స్వామీజీ వెళ్ళమని చెప్పి అనలేరు, ఎందుకంటే భిక్ష తీసుకొని వచ్చింది. భిక్ష తీసుకొని వస్తే ఇప్పుడు వెళ్ళం ఆ విషయం వద్దంటేనేమో భిక్ష రాదు నెక్స్ట్ మంత్. అందుకని ఆ కథ అంతా వినాలి. పాప స్వామీజీ అయ్యో ఇన్ని పేజీలన్నీ ఎప్పుడు చదువుతామని కూర్చునే వాళ్ళు. ఇట్లాంటి సమస్యలన్నీ గురువులకు ఉంటాయి, మీకు తెలియదు ఎన్ని సమస్యలు ఉంటాయో గురువులకి. మరి శరీరం నిలుపుకోవాలి కదా, భిక్ష కావాలి, భిక్ష తినాలి. ఒక భిక్ష కోసం వచ్చి పాప ఆయన సమయాన్ని అంతా తీసుకుంటే ఏం చేస్తారు? ఇట్లా ఎంతమంది అత్తగారులు వచ్చి ఎన్ని గంటలు, ఎన్ని వారం నెలలు సరిపడి ఎన్ని సమయం వృధా అయిపోయి ఉంటుంది పాప. అయినా సమయం ఇస్తూనే ఉన్నారు. కనుక శిష్యుడు కూడా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు, ఎదుగుతాడులే అని చెప్పి సంవత్సరాల తరబడి వచ్చి అవే కబుర్లు చెప్తూ ఉంటే గురువుగారు కూడా ఏం చేస్తారంటే, ఏం చేస్తారు ఇది ప్రారంభం అనుకుని, ప్రారంభం ఉంటే ఇట్లాగే జరుగుతుంది అనుకుంటారు. ఇంకా ఆ పైకి గురువుగారికి ఉన్న వైరాగ్యం చాలక ఎక్స్ట్రా వైరాగ్యం వస్తుంది. అది సంగతి చెప్తున్నా ఉదాహరణకి. కనుక మనం ఎంతెంత అనాత్మ విషయాలు మాట్లాడుతూ ఉంటే అంత సత్యత్వాన్ని ఇస్తున్నట్టు అనాత్మకి, దానికి సత్యత్వాన్ని ఇస్తున్నాం. అందుకని మనం మాట్లాడే ముందు చాలా, ఎందుకంటే మనకు లోపల ప్రెషర్ ఫస్ట్, భార్య భర్త పిల్లలు కుటుంబాన్ని గురించి మాట్లాడాలనేటువంటి ప్రెషర్లో ఉంటాం. ఆ ప్రెషర్ తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు గురువుగారికి ప్రెషర్ రాకుండా ఉండాలి. అప్పటి వరకు గురువు గారికి ప్రెషర్ రాకుండా ఉంటే ఫార్చునేట్. అందుకని ఒక స్వామిని వారు ఆశ్రమం కట్టుకొని ఆశ్రమానికి వెళ్ళారట. ఇక్కడ ఎందుకులే ఉండడం ఈ జనం మధ్యలో అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ జనం చేరారు. కొన్ని లక్షలు పెట్టి ఆశ్రమాన్ని కట్టి అక్కడ జనం చేరారు. చేరేటప్పటికి ఏం చేశారు ఆ స్వామిని వారు, ఆ ఆశ్రమాన్ని కూడా వదిలిపెట్టేసి పక్కగా ఇంకొక ఊరికి వెళ్ళిపోయినారు దూరంగా. ఆశ్రమానికి పోయి జనం అడిగారట, ఎక్కడున్నారండి స్వాములు వారు అంటే, ఇక్కడ రెస్ట్ కోసం అని చెప్పి ఇంకో ఆశ్రమానికి వెళ్ళారు. స్వాములు వారు రెస్ట్ కోసం అని చెప్పి వేరే ఆశ్రమానికి వెళ్ళారట అన్నారు. రీసెంట్గా ఒక స్టూడెంట్ చెప్తోంది ఒక స్వాములు వారి గురించి. ఆశ్చర్యపోయిన నేనే, ఇంత ఆశ్రమం కట్టుకొని ఇక్కడికి వెళ్ళి ఉండడానికి అక్కడ అందరూ ఉంటున్నారు, ఎక్కువ మంది ఉంటున్నారండి, ప్రశాంతత లేదని చెప్పి వేరే ఆశ్రమానికి ఎక్కడో వెళ్ళిపోయినారట. అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు, ఏం గొడవ చేస్తున్నారో అని. అందుకని ఆశ్రమాల్లో ఉన్నా కూడా ప్రశాంతత లేదు మనిషి. కనుక జ్ఞాని అయిన వాడు ఎక్కడ ఎంత ఏమి జరుగుతున్నా కూడా ఇది అంతా కూడా మాయా అనాత్మ అని చెప్పి పట్టించుకోకుండా ఉండడంలోనే ఉన్నది గొప్పతనం. లైక్ జనకుడిలాగా, అంతేకాని ఎక్కడికి పోయినా కూడా సంసారమే. దూరపు కొండలు నునుపు, నున్నగా ఉన్నదన్నట్ట. దగ్గరికి వెళ్ళి చూడు తెలుస్తుంది ఎంత నున్నగా ఉన్నదో. ఈ ఆశ్రమం కాదని చెప్పి ఆశ్రమానికి పోయినాడు అన్నాడు. ఈ శ్రమం వద్దని చెప్పి ఆ శ్రమానికి పోతే అది ఒక శ్రమం అయిపోయింది. నాయన తత్ త్వం అసి శ్వేతకేతో అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు అర్థమైందా ఉనికి? ఎవరు ఉనికి? ఆత్మ సత్యం. ఆ సత్యం ఎవరు? ఆత్మ నేనే. నేనెవరిని? పంచకోశ విలక్షణ, శరీరత్రయ విలక్షణ, అవస్థాత్రయ విలక్షణ. అహమస్మి బ్రహ్మ, అహమస్మి, అహమస్మి బ్రహ్మ, అహమస్మి. విషయం తెలిసిపోయింది. ఈ విషయం ఊరిపోవాలి మనస్సులో. ఇది పరమసత్యం అని ఊరిపోవాలి. రమణ మహర్షుల వారు సద్దర్శనంలో అడుగుతారు, ఉపదేశ సహస్రంలో కూడా శంకరాచార్యుల వారు అడుగుతారు. ఒకడు అన్నట్ట, ఇది జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానం చెయ్యొద్దా అని అడిగాడు. ఈ స్మరణం చేసుకోవడానికి నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అని స్మరణం చేసుకోవడానికి ధ్యానం చెయ్యొద్దా అంటే, అసలు మరిచిపోతే కదా స్మరణ చేయడానికి. మర్చిపోవడం అనే ప్రశ్నే లేదు, ఎందుకు స్మరణ అన్నారు ఆయన. ఎప్పుడు నేను ఉంటాను ఉనికిని అనేది, నేను మర్చిపోతానా? రమణ మహర్షి ఒక శ్లోకంలో చెప్తారు, మనిషి నేను మనుష్యుడిని నేను మర్చిపోతాడా? నరః నరత్వం విస్మరోతి, నరుడు మనిషి నేను మనిషిని మర్చిపోతాడా? ఏమండి స్వామిని, అప్పుడప్పుడు నేను మనిషిని మర్చిపోతాను స్వామిని అని ఎక్కడన్నా ఉందా? ఆ సమస్య ఉన్నదా? లేదు కదా. అలాగే ఆత్మనని తెలిసిన తర్వాత నేను ఆత్మను కాదు అని ఒకసారి మర్చిపోతానేమో, గుర్తుపెట్టుకుందాం అని చెయ్యాలా? ప్రతి జ్ఞానం వెనకాల ఆత్మ చైతన్యం, ప్రతి వస్తువు యొక్క అనుభవానికి వెనకాల ఆత్మ చైతన్యం నేనే అయి ఉన్నాను. అంతటి నిష్ఠ రావాలి మనిషి. అది వచ్చే వరకు అహర్నిశలు మనిషి ఆ చింతన చేస్తూనే ఉండాలి. సొంతంగా చింతన చేయకూడదు, శాస్త్రం గురుముఖంగా చేయాలి. ఇంతవరకు ఇది చెప్పారు. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఉదాహరణ ఇది. ఇది సత్తును నిరూపించడానికి చెప్పబడినటువంటి ఉదాహరణ. తర్వాత ఖండంలో చెప్పబోతున్నారు, అది చదువుతాం. ఈ ఖండం కూడా శాస్త్ర ప్రమాణం ఎంత అవసరం అనే విషయానికి ఉదాహరణ. గురువు శాస్త్రం ఎంత అవసరం మనిషికి అనే దానికి కథ ద్వారా చెప్తున్నారు శ్వేతకేతువుకి. చూడండి ఎంత గొప్ప విద్యని చిన్న చిన్న ఉదాహరణ. ఎన్ని ఉదాహరణలు చూసాం ఇప్పటికీ? మధు దృష్టాంత చూసాం, తేనె, వృక్ష దృష్టాంత, చెట్టు దృష్టాంత చూసాము, ఉత్తనం దృష్టాంతం చూసాము, సముద్రం ఉదాహరణ చూసాము, ఎన్నో రకాల ఉదాహరణలు చూసాము. ఇప్పుడేమో ఇంకొక ఉదాహరణ చూడబోతున్నాం. మర్రి విత్తనం ఉదాహరణ చూసాం కదా, అన్నీ చూసామండి, అన్నీ చూసాం, చూసి మర్చిపోవడం పోయినాం, మర్చిపోకూడదు. ఈ 6వ అధ్యాయం చక్కగా నెమరు వేసుకోవడానికి ఉపయోగపడే అధ్యాయం. ఆ మర్రి వృక్షంలో చూడు నాయన, మహావృక్షం ఉన్నది ఆ విత్తనంలో. కనపడిందా నీకు? ఉన్నదా లేదా? సరే ఇప్పుడు ఏమంటారు నాన్నగారు, ఇంకొక కొంచెం చెప్పండి నాన్నగారు, ఇంకా మీరు ఇదే సాగదీస్తుంటే చెప్తాను. ఉండు 14వ ఖండం 218వ పేజీ. యథా సోమ్య పురుషం గాంధారిభ్యః
అభినత్థాక్ష ఆనీయతం తతోతిజనీ విసృజేత్ స యథా తత్ర ప్రాంగ్వా ఉదంగ్వా అధర్వాంగ్వా ప్రత్యంగ్వా అధర్వాంగ్వా ప్రత్యంగ్వా ప్రధ్వాయీత అభినద్ధాక్ష ఆనీతః అభినద్ధాక్షో విసృష్టః
సినిమా సీరియల్ ఇప్పుడు సీరియల్ కాదు సినిమా సినిమాలో మనం చూస్తుంటాం కదా కాసేపు సినిమాకి వెళదాం బాగా ధనవంతుడు కోటీశ్వరుడు ఉన్నాడు ఒక చోట ఆ కోటీశ్వరుడు కోటీశ్వరుడు అని తెలిసిపోయింది దొంగలకి తెలియగానే ఈ కోటీశ్వరుడి దగ్గర ఇంత ధనం ఉంది అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటాడు మెళ్ళో గొలుసు వేసుకుంటాడు చేతికి చైన్ పెట్టుకుంటాడు కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు ఇంత ధనం ఉండేటప్పటికీ కోటీశ్వరుడు అని తెలిసి ఎక్కడున్నాడు ఈ కోటీశ్వరుడు ఏ ఊర్లో ఉన్నాడంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడట ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార దేశం గాంధారి పుట్టినటువంటి దేశం గాంధార దేశం గాంధారికి అందుకని ఆ పేరు వచ్చింది ఆ గాంధార దేశం అనేది భారతదేశంలో ఉండేది ఒకప్పుడు అది విభజన అయిపోయి ఆఫ్ఘనిస్తాన్గా అయిపోయింది ఇప్పుడు అక్కడ అంత ప్రాబ్లమ్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఆ ఆఫ్ఘనిస్తానే గాంధార దేశం ఆ గాంధార దేశంలో ఉన్నట్ట ఈ ధనవంతుడు దొంగలు ఏం చేశారంటే తస్కరులు దొంగలను ఏమంటాం చోరులు అంటాం తస్కరులు అంటాం తస్కరించేవాళ్ళు ధనాన్ని తస్కరించేవాళ్ళు కిడ్నాప్ అంటారు చూసారా ఎత్తుకుపోయినారు ఈయన్ని ఆ ధనంతో అన్ని ధనం కోట్ల రూపాయలు వజ్రాల ఉంగరాలు కదండి వజ్రాల ఉంగరాలు వజ్రాలు వైఢూర్యాలతో ఉన్నటువంటివి ఎంత కాస్ట్లీ అవన్నీ కూడా విలువైనటువంటివి అందుకని ఆ ధనంతో పాటు ఆయన దగ్గర చాలా ధనం ఉంది దానితో పాటు ఆయన్ని కిడ్నాప్ చేశారు ఎత్తుకుపోయినారు ఎత్తుకుపోయేటప్పుడు ఎలా ఎత్తుకుపోతారు తెలుసా పెద్ద పెద్ద గుండాలు కళ్ళకి గంతలు కట్టి ఎత్తుకుపోతారు ఎందుకంటే ఎటుపోతున్నాడో తెలియకూడదు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎవరికైనా చెప్తే నేను ఫలానా రూట్లో వచ్చానని చెప్తే వాళ్ళు వెంబడి పడొస్తారు అందుకని వాళ్ళు ఏం చేస్తారు కళ్ళకి గంతలు కట్టి చాలా సినిమాలు చూసుంటారు అట్లాంటివి గంతలు కట్టి తీసుకుపోయినారు గంతలు కట్టి తీసుకుపోయి ఎక్కడికి పోయినారు పెద్ద ఎడారిలోకి పోయినారు అడవిలోకి పెద్ద అడవిలోకి పోయినారు చిట్టడవిలోకి పోయినారు పోయి ఈ కళ్ళ గంతలతోనే వాడిని చెట్టు కట్టేశారు అంటే ఎవరని తెలియకూడదు కదా దొంగలు ఎవరు రేపు మళ్ళీ గుర్తుపడతాడు కదా అందుకని ఫోటోలు వేస్తే పేపర్లో వేస్తే వీడే నన్ను పట్టుకున్నాడని చెప్పి అంటాడు అందుకని కళ్ళకు గంతలు కట్టేసి మళ్ళీ కళ్ళకు గంతలు కడితే విప్పుకుంటాడు కదా అందుకని చేతులు కూడా పెరగ కట్టేశాడట చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి అయితే నోరు కట్టేయలేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నోట్లో గుడ్డ ముక్కలు పెట్టేసేసి అది మాట్లాడకుండా చేస్తారు అది వేరే కొంచెం అది పని చేయలే లక్కీగా చేతులకు కట్టేసి కళ్ళకు కట్టేసి తీసుకువెళ్ళి అడవిలో చెట్టుకు కట్టేసి ఉంగరాలు అన్ని తీసేసుకొని మొత్తం ఉన్న ధనం అంతా తీసుకొని చెట్టు కట్టేసి పరారైపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిపోతే ఏం చేస్తున్నాడు ఇటు అటు తిప్పు కళ్ళు చూస్తున్నాడు అటు ఇటు కుడివైపు ఎడం వైపు ప్రాంగ్వ అధరాంగ్వ అంటే ఈ కుడివైపు అంటే దక్షిణం వైపు పశ్చిమం వైపు ఈ మూడు దిక్కులా చూస్తున్నాడు అంటే వెనక వైపు దిక్కు చూడటానికి లేదు కదా చెట్టు కట్టేశారు తూర్పు వైపు పడమర వైపు దక్షిణం వైపు చూస్తున్నాడు ఉదంగ్వా అంటే ఉత్తరం వైపు పడమర వైపు దక్షిణం వైపు చూస్తున్నాడు ఎవరన్నా వచ్చి రక్షిస్తారేమో అని చెప్పి అరుస్తున్నాడట పెద్దగా నేను ఇట్లా నన్ను దొంగలు తీసుకొచ్చారు నన్ను కట్టేసేసారు నా చేతులు కట్టేశారు నా కళ్ళు కట్టేసేసారు నాకు తెలియడం లేదు నేను ఎక్కడున్నాను నన్ను రక్షించండి అని చెప్పి అరుస్తున్నాడు పెద్దగా అరుస్తుంటే అప్పుడు ఎవరో ఒక మహానుభావుడు అట్లా వెళుతూ ఉన్నాడు ఈ శబ్దం చెవుల్లో పడింది పడి అటువైపు వచ్చాడు ఆయన వచ్చి ఏం చేశాడు చేతులు విప్పాడు కళ్ళకి గంతలు విప్పాడు విప్పి అతను అడిగాడు నేను ఫలానా ఊర్లో ఉంటాను, గాంధార దేశం, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఎటు దక్షిణం వైపు, ఎటు ఉత్తరం వైపు, ఎటు పశ్చిమం నాకు తెలియడం లేదు, ఈ యొక్క కారు అడవిలో నేను ఎలా వెళ్ళాలి గాంధార దేశం అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నాయన ఈ యొక్క మార్గం గాంధారం వైపు తీసుకువెళుతుంది, ఇట్లా వెళ్ళు అన్నాడు. అది ఈ మంత్రం. ఇప్పుడు చూడండి, యథా సౌమ్య, ఏ సౌమ్య శ్వేతకేతు, ఏ విధంగానైతే గాంధారేభ్య పురుషం అభినద్ధాక్ష ఆనీయ, గాంధార దేశానికి చెందినటువంటి పురుషుణ్ణి, వ్యక్తిని అభినద్ధాక్ష కళ్ళు గంతరగట్టేసి, కళ్ళు కనపడకుండా చేసి ఆనీయ తెచ్చారు వీళ్ళు దొంగలు. తం తతో అతిజని విసృజేత్, జనం సంచారం లేని చోట కట్టేసేసారు చెట్టుకి. విసృజేత్ వదిలిపెట్టేశారు ఆ చెట్టుకు కట్టి, వాడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు. అతిజనేత్ అంటే జనసంచారం లేని చోట, జనసందోహం లేని చోట కట్టేసి వెళ్ళిపోయినారు. విసృజేత్ సహా యథా తత్ర తత్ర, ఆ సమయంలో ఈ యొక్క దొంగల చేత విడవబడిన వాడై అతి శోక సముద్రంలో మునిగినటువంటి సహా తత్ర, ఆ చోట్లో, ఆ స్థలంలో ప్రాంగ్వా ఉదంగ్వా, అవన్నీ సంధి కలిసి ఉన్నాయి, అక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ప్రాంగ్వా ఆ యొక్క దిక్కులు చూస్తూ ఉన్నాడు అతను. వదిలిపెట్టిన తర్వాత ప్రాంగ్వా ఆ సమయంలో తూర్పు దిక్కున చూస్తూ, ఉదంగ్వా ఉత్తరాభిముఖుడై ఉత్తర వైపు చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. అధరాంగ్వా పశ్చిమాభిముఖంగా చూస్తున్నాడు. అధరాంగ్వా అంటే పశ్చిమం, ఉదంగ్వా అంటే ఉత్తరం, ఉత్తరం వైపు, ప్రాంగ్వా అంటే తూర్పు వైపు. ఇలా చూస్తూ అరుస్తున్నాడు అభినద్ధాక్ష, నేను చోరులచే బాధపడుతున్నాను, నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయినారు వాళ్ళు, వారి వల్ల నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, ఆనీత వాళ్ళ చేత ఇక్కడికి తీసుకురాబడినాను అని చెప్పి అరుస్తున్నాడు పెద్దగా. అప్పుడే కదా రక్షిస్తారు ఎవరైనా, ప్రాబ్లం చెప్తే కదా, పెద్దగా అరుస్తే కదా తెలుస్తుంది అవతల వాళ్ళకి. ఇవన్నీ చెప్తున్నాడు, ఈ సృష్ట నన్ను వదిలిపెట్టారు వాళ్ళు ఇక్కడ, నన్ను రక్షించండి అని దీనుడై ప్రధ్మాయిత అంటే దిగులుతో, విచారంతో, దీనంతో ఆ ఒక ధ్వని చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తూ అరుస్తున్నాడు అన్నమాట. అలా ఈ ప్రకారంగా ఉన్నప్పుడు తస్య యథాభినహనం, యథాభినహనం ప్రముచ్య ప్రబ్రూయాత్ ఏతాం దిశం గంధారః, ఏతాం దిశం వ్రజేతి సహ గ్రామాద్ గ్రామం పృచ్ఛన్ పండితః. మేధావీ గాంధారః ఏవ ఉపసంపద్యేత, ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద, తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అధ సంపత్స్యే ఇతి. తస్య యథా అభినహనం, తస్య అంటే ఆ ప్రకారంగా ఎప్పుడైతే అతను బాధతో ఇలా అరుస్తూ ఉన్నాడో అప్పుడు అని అర్థం. ఏమైనది అప్పుడు? అభినహనం అంటే ప్రవేశించిన, అభినహనం అంటే దొంగల చేత కట్టబడినటువంటి చేతులు, కళ్ళు, గంతలు కట్టబడినటువంటి బంధముతో ఉన్నటువంటి వ్యక్తి అని అర్థం. ఆ వ్యక్తిని ప్రముచ్ఛ ప్రబ్రూయాత్, ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, ఆప్తుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి రక్షించాలనే కోరికతో ఉన్నటువంటి వ్యక్తి. పాపం కరుణామయుడు ఎవరు అతను, ఇతను బాధపడుతున్నాడు అని చెప్పి కరుణతో దగ్గరికి వచ్చాడు. లేకపోతే ఇతని దగ్గరికి వచ్చి వీడు ఏమో మరుస్తున్నాడో ఏమో మోసం చేస్తాడని చెప్పి రాకుండా కూడా పోవచ్చు కదా. ఎంతో కరుణ ఉంటాయి కదా, మనకెందుకులే వాళ్ళ దగ్గరికి పోతే మనల్ని ఏమైనా చేస్తాడు అని చెప్పి పోతే ఏం చేస్తాం. అందుకని ఎంతో కరుణ ఉంటే తప్ప అవతల వ్యక్తిని రక్షించాలనే భావన ఉండదు మనిషి. చాలామంది కూడా యాక్సిడెంట్లు అవుతూ ఉంటే మనకెందుకులే అది పోలీసు కేసేమో మనం వెళ్ళిపోదాం అని చెప్పి పోతారా లేదా. అట్లా కాకుండా పాపం ఆయన దగ్గరికి వచ్చి ప్రముచ్య ప్రబ్రూయాత్, అతన్ని ఆ బంధాల నుంచి విముక్తుణ్ణి చేసి ప్రముచ్య ప్రబ్రూయాత్ చెప్పాడు. ఏమని చెప్పాట అన్నారు. ఆయన ఏమని చెప్పాడు, ఇలా అడుగుతున్నాడు. అతను ఆల్రెడీ ఈయన విన్నాడు, ఈ అరుపులన్నీ విన్నాడు. నేను గాంధారంలో ఉంటాను, నన్ను ఇట్లా పట్టుకొచ్చారు దొంగలు, నన్ను ఈ విధంగా వదిలిపెట్టారని చెప్పేశాడు. ఆయనకు అర్థమైపోయింది అంతా కూడా. ఎప్పుడైతే కట్లు విప్పంగానే నాయన మీ గాంధార దేశం నువ్వు ఇట్లా వెళ్ళాలి అన్నారు. ఏమని చెప్పారు, దిశం ఏతాం దిశం గాంధారాహ, ఈ దిక్కున వెళ్ళాలి గాంధారం. ఏతాం దృశ్యం వ్రజ, ఈ దిక్కులో ఉంది గాంధార దేశం, ఈ దిక్కులో వెళ్ళు అన్నాడు, చూపించాడు. ఇతి ఈ విధంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది విన్నాడు. విని అమ్మా అప్పటికీ పాపం ఎన్ని రోజులైందో ఏమో, నీళ్లు లేదు, దాహం, ఆకలి, దాహం, ఇవన్నీ కష్టపడుతూ సహా గ్రామం గ్రామం పృచ్ఛన్, చూపించారు కదా అని చెప్పి దోవ అట్లాగే వెళ్ళిపోకూడదు కదా, అలానా చోట ఉన్నదన్నప్పుడు అడుగుతూ వెళ్ళాలా లేదా, అలాగే అడుగుతూ వెడుతున్నాడు. అక్కడక్కడ అక్కడక్కడ ఆగి మనం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక్కొక్క జంక్షన్లు అడుగుతాయి, ఏమంటే ఈ రూట్ ఎట్టు వెళుతుంది, ఎందుకంటే ఒకే రోడ్డు వెళుతూ ఉంటుంది కానీ పాయలు వస్తాయి కదా, బైపాస్ రోడ్డు అడ్డ రోడ్లు అంటారు చూసారా, ఇటు పోతేనేమో రూటే మారిపోతుంది, అటు పోవాలి, ఎటు పోవాలో తెలియాలి కదా, అక్కడ అడగాలి మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్తారు ఇట్లా వెళ్ళండి అంటారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రెండు రోడ్లు వస్తాయి, నేరు రోడ్డుగా వెళ్ళేటప్పుడే పాయలు వస్తాయి. అందుకని గ్రామాన్ గ్రామాన్ పృచ్ఛన్, ప్రతి చోట అడుగుతూ ఉండాలి, గ్రామాన్ గ్రామాన్ పృచ్ఛన్. అట్లా అడిగేవాడు ఎవరంటే పండిత, కాస్త బుద్ధి ఉన్నవాడు అని అర్థం, మట్టి బుర్ర కాదు, శ్రవణ వాన్ అని అర్థం. ఆయన చెప్పిన మాట విని విన్నది విన్నట్లుగా చేయకూడదు. ఆవిడెవరో పుస్తకంలో చూసి వంట చేసినట్లు, పుస్తకం చూసి వంట నేర్చుకుంటోందట, అన్నీ పెట్టింది, అన్ని స్టవ్ మీద పెట్టింది, అన్నీ చేసింది కానీ ఉడకడంలే. ఏమిటయ్యా ఉడకడం లేదంటే, భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, అన్నం కాలేదు, కూర కాలేదు, సాంబారు కాలేదు. ఆయన అడిగాడు వచ్చి భర్త వచ్చి, ఏమిటి ఏం చేశామంటే అన్నీ పెట్టానండి కానీ ఉడకడం లేదన్నాడు. తర్వాత భర్త అడిగాడు, అసలు అగ్గిపుల్ల తీసుకుని వెలిగించావా అన్నాడు. అది పుస్తకంలో రాయలేదు కదా అందట ఆవిడెవరు, అట్లా చేయకూడదు కదా. అందుకని ఆయన ఇట్లా వెళ్ళు అన్నాడని చెప్పి రోడ్డు మీద వెళ్ళిపోవడమైనా ఏమిటి, వెళుతూ విచారించి వెళ్ళు అని అర్థం. అందుకని పండిత, తెలివిగలవాడు, పండిత అంటే శ్రవణ శక్తి ఉన్నవాడు, విన్నదాన్ని గ్రహించి కరెక్ట్గా చెయ్యాలి, ప్రాపర్గా చెయ్యాలి. మేధావి, మనన శక్తి ఉండాలి, ఊహాపోహ విచారణ. మేధావి అంటే ఊహ అపోహ విచారణ, ఏమో ఈ రోడ్డు వెళుతుందో లేదో అయినా అడిగి చూద్దాం. అందుకని కొంతమంది అడ్రస్ ఇస్తే సరిగ్గా చేరలేరు ఆ టైంకి ఆ ప్లేస్కి చేరరు కొంతమంది, కొంతమంది కరెక్ట్గా చేరతారు. ఎవరు చేరతారు, పండిత మేధావి అయితే చేరతాడు. లేకపోతే వచ్చామండి అంతదాకా వచ్చేసి వెనక్కి పోయినావు, ఎందుకు వెనక్కి పోయినావు, అడ్రస్ అడగడం తెలియదా, ఆ బుద్ధి ఉండాలి మనిషికి. అందుకని పండిత మేధావి చాలా ముఖ్యం. ఊహాపోహ విచారణ నువ్వు కూడా కొంచెం ఆలోచించాలి కదా, రెండు రోడ్లు వచ్చినాయి, ఇది నేరుగా ఉంది కదా అని చెప్పి ఇట్లా వెళ్ళిపోతావా ఏమిటి, ఏ రోడ్డు వెళుతుందో గాంధార దేశానికి తెలియదు కదా, అడిగితే ఏమవుతుంది నష్టం, విచారణ చేయొచ్చు కదా. విచారణ చేశాడు మేధావి, మనన శక్తి ఉన్నది, ఊహాపోహ విచారం ఉన్నది. గాంధార నగరానికి చేరాడు, అక్కడికి చేరాడు అని అర్థం. గాంధారవాన్ ఏవ, తన యొక్క నివాసమైనటువంటి గాంధార దేశానికి అక్కడికి చేరుకున్నాడు. ఉపసంపద్యేత చేరుకున్నాడు, కథ అయిపోయింది. కథ అయిపోయింది. ఇప్పుడు మనకేం చెప్పదలుచుకున్నారు ఉద్దాలకుల వారంటే, అదేవిధంగా నాయన ఏవమేవ ఈ విధంగానే ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ఎవరికైతే ఉంటాడో వాడే ఆ పురుషుడే ఆ వ్యక్తే వేద, తెలుసుకోగలుగుతాడు ఆత్మతత్వాన్ని. గురువు లేకుండా, గురుముఖం లేకుండా నేర్చుకోలేరు. చాలామంది చెప్తుంటారు చాలా మంచివాడండి ఆయన, ధర్మాత్ముడు, చాలా గొప్పవాడు, ఆయనకు అసలు అన్ని మంచి గుణాలే ఉన్నాయి. మంచి గుణాలు ఉంటే ఏమిటి, అజ్ఞానం పోవడానికి మంచి గుణాలు ఉంటే సరిపోదు, ధర్మాత్ముడైతే సరిపోదు, గురువు కావాలి. భాషా జ్ఞానం ఉంటే సరిపోదు, క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. ఒక గురు ముఖంగా చదివితేనే ఈ వర్తన మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆచార్యవాన్, ధనవాన్, బలవాన్ అంటాం చూసారా, బలం ఉన్నవాడు బలవాన్, ధనం ఉన్నవాడు ధనవాన్, ఆచార్యుడు ఉన్నవాడు ఆచార్యవాన్. అది ఆ ఆచార్యవాన్ పురుష, ఆ వ్యక్తి మాత్రమే వేద. వేద అంటే ఋగ్వేద యజుర్వేదం కాదు, తెలుసుకుంటాడు అని అర్థం. విద్ ధాతు, వేద తెలుసుకుంటాడు. తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే, ఇది కూడా చాలా ముఖ్యమైన పదం. అతను ఆ తెలుసుకున్న తర్వాత, నేను సత్యస్వరూప బ్రహ్మాన్ని అని తెలుసుకున్న తర్వాత, ఏ విధంగా అయితే మనం కూడా ఇవన్నీ చెప్పాలి, మనం అండర్లైన్ చేసుకోవాలి. శంకరాచార్య వారు భాష్యాలు రాస్తారు, అక్కడ కళ్ళకి గంతలు కట్టడం, దొంగలు తీసుకోవడం అంటే ఏమిటవన్నీ కథ, దేనికి చెప్పారు. మనం కూడా ఈ సంసార బంధంలో మోహం అనే అంధకారం కళ్ళకి గంత కట్టుకొని, రాగ ద్వేషాలు అనే కళ్ళకి గంతలు కట్టుకొని, మన యొక్క స్వరూపమైనటువంటి గాంధార దేశం, మన స్వరూపాన్ని మర్చిపోయి మనం కామక్రోధాలనే శత్రువులకు లోనైపోవడం వల్ల వాళ్ళు మనల్ని తస్కరించారు, మన జ్ఞానాన్ని, మన పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు తస్కరించారు. అలా మన అజ్ఞానంలో, మోహంలో ఉండడం వల్ల మనం కట్టివేయబడినాం. మన స్వరూపాన్ని తెలుసుకోలేక మనం దిగులుతో, చింతతో, వ్యాధి, జర, మరణ ఈ బాధలతో కష్టపడుతున్నాం. మనం ఆక్రోశిస్తున్నాం, ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే బాగుండని. వచ్చాడు గురువు, ఏదో పూర్వజన్మ పరిపాకం వలన, ప్రారబ్ధ పుణ్యం వలన గురువు వచ్చి మనకు చెప్తూ ఉంటే, ఆ జ్ఞానాన్ని మనం పొంది గురువు చెప్తున్న విషయాన్ని మళ్ళీ మనం పండిత మేధావి విచారణ చేసి, శ్రవణం చేసి, మననం చేసి, కాలాన్ని వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని శాస్త్రానికి ఇవ్వాలనే బుద్ధి ఉంటే అప్పుడు అతనికి తెలుస్తుంది విషయం. తెలుసుకున్న తర్వాత ఉంటాడు జీవి, జీవన్ముక్తుడు అవుతాడు. తావదేవ చిరం, ఇంకంతవరకే ఈ శరీరం ప్రారంభం అయిపోగానే ఈ శరీరాన్ని వదిలిపెడతాడు, విదేహముక్తి వచ్చేస్తుంది అతనికి. ఇప్పుడు విదేహముక్తుడే, జ్ఞానికి తెలుసు తాను విదేహముక్తుడని, కానీ లోకానికి ఆయన జీవన్ముక్తుడు అని చెప్పి అనుకుంటారు. తావదేవ చిరం, అంతవరకే, ఎంతవరకు ఆ ప్రారంభం ఉన్నంతవరకే ఆ దేహంలో ఉంటాడు. ప్రారంభం అయిపోగానే ఆ దేహాన్ని వదిలిపెట్టేసి పరమాత్మలో లీనమవుతాడు. ఎలాగైతే కుండ పగలగొడితే, కుండ పగలగొట్టంగానే ఆ కుండలో ఆకాశం ఏమవుతుంది, మహాకాశంలో కలిసిపోతుంది. అదేవిధంగా తావదేవ చిరం యావన్న విమోక్షే, ఆ శరీరం అయిపోగానే, ప్రారంభం అయిపోగానే విమోక్షే అంటే విదేహముక్తిని పొందుతాడు. అధ సంపత్స్య ఇతి, ఆ పరమాత్మలో లీనమైపోతాడు. ఇది కథ యొక్క సారాంశం. మనం కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాం ఇప్పుడు, అజ్ఞానం అనే కళ్ళకి గంతలతో, మోహంతో మనల్ని మన స్వరూపాన్ని మర్చిపోయినాం కనుక గుర్తు చేస్తున్నారు ఈ విధంగా, ఈ ఉదాహరణ ద్వారా. కనుక గాంధార కథ బాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఇప్పుడు మన కళ్ళు, మన చేతులు, కళ్ళు కట్టబడి ఉన్నాయి అజ్ఞానంలో ఉన్నంతసేపు. దాంట్లో నుంచి బయటపడటానికి ఏం చేయాలి, 15వ ఖండం వినాలి మళ్ళీ. దాంతో ఈ ఉపనిషత్ ఈ యొక్క 6వ అధ్యాయం అయిపోతుంది, ఇంకా 2 ఖండాలే ఉన్నాయి. ఇంత తొందరగా అయిపోయినట్లుంది, ఎంత పెద్ద ఖండం ఇది, అధ్యాయం. ఎనీహౌ, ఓకే, పూర్తి చేస్తాం తర్వాత వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః, హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః, హరిః ఓం.